పిల్లలు వినోదభరితముగా ఉంటారు. ముఖ్యముగా క్రొత్త ఆలోచనలను నేర్చుకుని వాటిని అనువర్తించవలసి వచ్చినప్పుడు ఎంతో వినోదభరితముగా ఉంటారు. ఒకరోజున నా స్నేహితుని యొక్క 4 ఏళ్ల కుమార్తె రాత్రి భోజనమునకు ముందు అతని వద్దకు చేతిలో ఒక చాక్లెట్ పట్టుకొని వచ్చి ఇలా అంది, నాన్న, నేను ఈ చాక్లెట్ తింటాను. ఇప్పుడు భోజనానికి ముందు చాక్లెట్ తినడానికి ఆమెకు అనుమతి లేదు. కాబట్టి ఆమె తండ్రి ఇలా జవాబిచ్చాడు, భోజనానికి ముందు నీకు చాక్లెట్ ఎందుకు? నేను చెప్పాను కాబట్టి అలా జరగాలి అంతే అని ఆమె ధైర్యంతో జవాబిచ్చింది. ఇప్పుడు ఆ చిన్న బాలిక తన జవాబులను తన తల్లిదండ్రుల నుండి నేర్చుకుని ఉంటుంది. కాబట్టి నేను చెప్పాను కాబట్టి జరగాలి అనే మాటలు వినిన వెంటనే ఆమె తండ్రి ఒప్పుకోవాలని ఆమె స్వాభావికముగానే ఆశించి ఉంటుంది. అయితే మానవ సంభాషణలోని ఒక ప్రాథమికమైన వాస్తవమును ఆమె అర్థము చేసుకోలేదు. ఆజ్ఞలు మరియు నిర్దేశనముల యొక్క అధికారము వాటిని పలుకు వ్యక్తి యొక్క అధికారము మీద ఆధారపడి ఉంటుంది. ఆ చిన్నబిడ్డ తన తల్లిదండ్రులు ఉపయోగించు అవే మాటలను ఉపయోగించిన ఆమె తన తల్లిదండ్రుల మాటలను వినవలసి ఉండినది. ఎందుకంటే ఆమె తల్లిదండ్రులు మాట్లాడుతున్నారు, కానీ ఆమె తల్లిదండ్రుల మాట వినవలసిన పనిలేదు. ఎందుకంటే ఆమె మాట్లాడుతుంది. మనము క్రైస్తవ నీతిశాస్త్రమును అన్వేషించుచుండగా ఈ ప్రాథమికమైన వాస్తవమును అర్థము చేసుకోవాలి. నైతిక నియమముల యొక్క అధికారము వాటిని ఇచ్చిన వ్యక్తిలో నుండి కలుగుతుంది. లేఖనములోని హెచ్చరికలకు మనము ఎందుకు సమర్పించుకోవాలి? క్రైస్తవ విశ్వాసము యొక్క నైతిక మార్గదర్శకములు మన మీద ఎందుకు అధికారము కలిగి ఉన్నాయి? దీనికి జవాబు ముక్కుసూటిగా ఉన్నది. ఇవి సర్వ అధికారము గల దేవుని యొద్ద నుండి వస్తాయి. కాబట్టి ఈ నిర్దేశనములకు అధికారము ఉన్నది. ఆయన చెప్పాడు కాబట్టి మనము వాటికి విధేయులమవుతాము. బైబిలానుసారమైన నిర్ణయాలను తీసుకునుట అను మన పాఠ్యక్రమములో ఇది 2వ పాఠము. ఈ పాఠ్యక్రమములలో మనము నైతికమైన నిర్ణయాలను తీసుకునిచుండగా మనము అనుసరించాలని బైబిల్ బోధించు ప్రక్రియ మీద దృష్టి పెడుతున్నాము. ఈ పాఠమునకు నిర్ణాయక దృష్టికోణము, దేవుడు మరియు ఆయన వాక్యము అను శీర్షికనిచ్చాము. మరియు ఈ పాఠములో నీతిశాస్త్రములో అధికారము అను ప్రశ్నను, లేక మరింత సంక్షేపముగా నీతిశాస్త్రములో దేవుడు మరియు ఆయన వాక్యం యొక్క అధికారమును మనము విశదీకరించుటను ఆరంభిద్దాము. మునుపటి పాఠములో క్రైస్తవులముగా నైతికమైన నిర్ణయాలను తీసుకునుటకు మనము 3 మౌలికమైన విషయములను పరిగణలోనికి తీసుకోవాలని చూశాము. సరి అయిన ప్రామాణికత, సరి అయిన లక్ష్యము, సరి అయిన హేతువు. ఈ పరిగణలను క్రైస్తవ నీతిశాస్త్రములో మనము నిర్ణాయక, పరిస్థితుల మరియు అస్తిత్వ దృష్టికోణములు అని పిలిచాము. దేవుని సంతోషపరచి ఆయన ఆశీర్వాదములను పొందుకునున్నట్లు చేయు నైతికమైన నిర్ణయాలను తీసుకునుటకు ఔచిత్యమైన ప్రామాణికతలు లేక ప్రమాణాల మీద దృష్టిపెట్టుట ద్వారా నిర్ణాయక దృష్టికోణములో నుండి విషయాలను చూడాలి. అలాగే ఒక పరిస్థితి యొక్క వాస్తవములు మరియు ఫలితములను సరియైన రీతిలో సమీక్షిస్తూ పరిస్థితుల దృష్టికోణములో నుండి కూడా మనము విషయములను చూడాలి. మరియు మనము సరియైన ఉద్దేశములను మరియు హేతువులను కలిగి ఉండునట్లు చూచుకునుటకు అస్తిత్వ దృష్టికోణములో నుండి కూడా మనము విషయములను చూడాలి. ఈ పాఠములో దేవుడు మరియు ఆయన వాక్యం యొక్క ప్రామాణికతల మీద దృష్టి పెట్టుట ద్వారా నైతిక నిర్ణయములకు సరియైన ప్రామాణికతలైన నిర్ణాయక దృష్టికోణమును చూద్దాము. మన పాఠం 2 ప్రధానమైన భాగములుగా విభాగించబడుతుంది. మొదటిగా మన ఉన్నతమైన ప్రామాణికతగా స్వయంగా దేవుని చూద్దాము, మరియు 2వదిగా దేవుని వాక్యము మన ప్రత్యక్షపరచబడిన నైతిక ప్రమాణము లేక ప్రామాణికతగా ఎలా పనిచేస్తుందో విశదీకరిద్దాము. ముందుగా మన నైతికమైన ప్రమాణముగా స్వయంగా దేవుని మీద మన దృష్టిని పెడదాము. ఈ పాఠ్యక్రమం యొక్క మొదటి పాఠములో స్వయంగా దేవుడు మాత్రమే మన ఉన్నతమైన నైతిక ప్రమాణము అని మనము చూసిన విషయము మీకు జ్ఞాపకం ఉండి ఉంటుంది. దేవుని గుణముతో ముడిపడినవన్నీ మంచివి మరియు సరియైనవి, అయితే అలా లేనివి దుష్టమైనవి మరియు చెడ్డవి. దేవుడు సంపూర్ణమైన నైతిక ప్రమాణమై ఉన్నాడు. ఎందుకంటే ఆయనకు వెలుపల లేక ఆయనకు పైన ఏ ఇతర ప్రామాణికతకు కూడా ఆయన జవాబుదారుడు కాడు. ఆయనకు సంపూర్ణమైన నైతిక అధికారము ఉన్నది. ఏది మంచో మరియు ఏది చెడో నిర్ధారించుటకు లేక తన నిర్ధారణల ఆధారముగా స్థిరమైన నిత్యమైన తీర్పులను ఇచ్చు అంతిమ హక్కు దేవునికి తప్ప ఎవ్వరికీ లేదు. ఈ ఆలోచనలను మరియు వీటి యొక్క అంతర్భావములను సంపూర్ణముగా అర్థము చేసుకునుటకు మన నైతిక ప్రామాణికతగా దేవునిలోని మూడు ప్రాముఖ్యమైన విషయములను మనము దగ్గరగా పరిశీలన చేద్దాము. సంపూర్ణమైన నైతిక నియమము లేక ప్రామాణికతగా స్వయంగా దేవుని జ్ఞానమును మొదట చూద్దాము. రెండవదిగా ప్రతి వ్యక్తి కట్టుబడి ఉండవలసిన తీర్పులను ఇచ్చు సంపూర్ణమైన నైతిక న్యాయాధిపతిగా దేవుని చూద్దాము. మరియు మూడవదిగా మన సొంత నైతిక నిర్ణయముల కొరకు ఈ సత్యముల యొక్క అంతర్భావములను కొన్నింటిని మనము విశదీకరిద్దాము. సంపూర్ణమైన నైతిక ప్రామాణికతగా స్వయంగా దేవుని యొక్క స్వభావమును ముందుగా చూద్దాము. స్వయంగా దేవుడు సంపూర్ణమైన నైతిక నియమమై ఉన్నాడు అని ఆలోచిస్తూ మనము అనేక సమస్యలను పరిష్కరించవచ్చు. అయితే మన ఉద్దేశముల కొరకు రెండు విషయములను చూద్దాము. మొదటిగా మంచితనము దేవుని యొక్క వ్యక్తిగత గుణమై ఉన్నది అని మనము చూద్దాము. రెండవదిగా దేవుని మంచితనము మంచితనమంతటికీ అంతిమ ప్రామాణికతగా ఉన్నదని వాస్తవమును మనము చూద్దాము. మొదటిగా మంచితనమును గూర్చి దేవుని యొక్క వ్యక్తిగత గుణముగా మనము మాట్లాడినప్పుడు సమస్త నైతికతను కొలుచుటకు స్వయంగా ఆయనే ప్రామాణికతగా ఉన్నాడని మన ఉద్దేశ్యమై ఉన్నది. మంచితనము మరియు సరియైనతనమును గూర్చి కొన్నిసార్లు మనము సంక్షేపముగా మాట్లాడినప్పటికీ మంచి మరియు సరియైన అను పదములను మనము పురుషహీనమైన వస్తువులు మరియు ఆలోచనలకు అనువర్తించున్నప్పటికీ ఈ అభిప్రాయములన్నీ ఒక మౌలికమైన దానిలో నుండి వెలికి తీయబడతాయి. దేవుని వ్యక్తిత్వం యొక్క మంచితనము దేవుని గుణమునకు వేరుగా మంచితనము లేక సరియైనతనము అనున్నది లేనేలేదు. దేవునికి ప్రతిబింబముగా మాత్రమే నైతిక విలువ ఉనికిలో ఉండగలదు. వాస్తవిక భావనలో ఆయన కేవలము మంచివాడు మరియు సరియైనవాడు మాత్రమే కాదు, ఆయన స్వయముగా మంచితనము మరియు సరియైనతనము అయ్యున్నాడు. మన మొదటి పాఠములో మనము చూసినట్లు వెలుగు అను అలంకారము ద్వారా ఒక విధముగా దేవుని గుణములు సంపూర్ణమైన నైతిక ప్రామాణికత అయ్యున్నవి అను ఆలోచనను లేఖనము ఉదాహరిస్తుంది. మొదటి యోహాను పత్రిక 1:5-7 అపోస్తలుడైన యోహాను ఇలా బోధించాడు, దేవుడు వెలుగయ్యున్నాడు, ఆయన యందు చీకటి ఎంతమాత్రమునూ లేదు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనమబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. వెలుగుగా దేవుడు అను అలంకారము ప్రధానముగా నైతిక విశ్లేషణ అయ్యున్నది. చీకటి పాపము మరియు అబద్ధముతో పోల్చబడినది మరియు వెలుగు సత్యము మరియు పాపము నుండి శుద్ధతతో అనుబంధము కలిగి ఉన్నది. ప్రాముఖ్యముగా పాపము దేవుని గుణమునకు వెలుపల ఉన్నది అని, పాపమును నిర్వచించుట ద్వారా దేవుడు పాపము నుండి సంపూర్ణముగా స్వతంత్రుడయ్యున్నాడు అని ఈ వాక్యము వివరిస్తుంది. మరొక మాటలో స్వయంగా దేవుడే మంచితనము మరియు సరియైనతనమునకు ఉన్నతమైన ప్రామాణికతగా ఉన్నాడు అని, కాబట్టి దేవుని గుణమునకు విరుద్ధముగా ఉన్న ప్రతిదీ పాపము అని ఇది ఊహిస్తుంది. మార్కుసువార్త 10:18 ఇలా చెబుతూ యేసు ఇదే ఆలోచనను వ్యక్తపరచాడు, దేవుడొక్కడేగాని మరి ఎవ్వడునూ సత్పురుషుడు కాడు. మంచితనం యొక్క ప్రామాణికతను కేవలము దేవుడు మాత్రమే ఛేదించగలిగాడు అని చెప్పుట ద్వారా యేసు అనుబంధిత లేక ఇతరుల నుండి కలుగు మంచితనమును గూర్చిగాక పరిపూర్ణమైన మరియు సంపూర్ణమైన మంచితనమును గూర్చి మాట్లాడుతున్నాను అని సూచించాడు. వాస్తవానికి బైబిలు ఇతర ప్రజలను కూడా మంచివారు అని పిలుస్తుంది, కాని దేవుని మంచితనము భిన్నమైనది. ఇతర మంచితనములన్నిటికీ భిన్నముగా అది నాణ్యతలో పరిపూర్ణమైనది, పరిమాణములో సంపూర్ణమైనది మరియు కేవలం త్రిత్వములోని పురుషమూర్తులకు మాత్రమే విశేషమైనది. దేవుని యొక్క ఉన్నతమైన మంచితనమును గూర్చి లేఖనములో ఇలాంటి కథనములనే మనము చూస్తాము. ఉదాహరణకు 5:4 దావీదు ఇలా ప్రకటించాడు, చెడుతనమునకు దేవుని యొద్ద చోటు లేదు. మరియు దానియేలు గ్రంథము 4:37 అన్యదేశపు రాజు అయిన నెబుకద్నెజరు కూడా ఇలా ప్రకటించాడు, ఆయన కార్యములన్నీయు సత్యములును ఆయన మార్గములు న్యాయములునై ఉన్నవి. ఈ ఆలోచనను వ్యక్తపరచు అత్యంత సూటైన వాక్యభాగము 5:48 అక్కడ యేసు ఇలా సెలవిచ్చాడు, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. ఈ వాక్యభాగములన్నిటిలో దేవుడు రెండు విధములుగా సంపూర్ణమైన నైతిక నియమముగా కనుపరచబడుటను మనము చూస్తాము. ప్రభువు ఎలాంటి తప్పిదములేని పూర్ణతకు శిఖరమైన వ్యక్తిత్వముగా కనుపరచబడినాడు. మరియు లేఖనమును చదువు మనము దేవుని క్రియలు మరియు గుణము దృష్ట్యా మన సొంత మంచితనమును కొలుచుకునుటకు ప్రోత్సహించబడితిమి. ఇవి మరియు ఇతర బైబిలు భాగముల ఆధారముగా త్రిత్వములోని పురుషమూర్తులైన తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మ యొక్క ప్రాముఖ్యమైన నిత్య గుణములుగా మంచితనము మరియు సరియైనతనమును గూర్చి ఆలోచించాలి అని మనము ఉద్ఘాటించవచ్చు. మంచితనములో సజీవుడైన దేవుడు తన హృదయములో కలిగి ఉన్న వైఖరులు, విలువలు, హేతువులు, ఆశలు మరియు లక్ష్యములు ఉన్నాయి. కాబట్టి మంచితనమునకు సరియైన ప్రామాణికతను కనుగొనుటకు మనము కేవలం సంక్షేపమైన మరియు నైతికమైన నియమములను మాత్రమే నేర్చుకునుటకు ప్రయత్నించకూడదు. బదులుగా స్వయంగా దేవుని హృదయమును తెలుసుకునుటకు మనము ప్రయత్నించాలి. రెండవదిగా, దేవునిని గూర్చి మనము సంపూర్ణమైన నైతిక నియమముగా మాట్లాడినప్పుడు దేవుని వ్యక్తిత్వము కంటే ఉన్నతమైన ప్రామాణికత మరొకటి లేదు అని మన అర్థమై ఉన్నది. సమస్త మంచితనమునకు దేవుని మంచితనము ఉన్నతమైన ప్రామాణికత అయ్యున్నది. దురదృష్టవశాత్తు దేవుడు మంచిగా మరియు సరియైనవానిగా గుర్తించబడుటకు ఆయనను కూడా కొలిచే ఒక మంచి అను నిర్వచనము గల ఒక కొలత ఉన్నది అని చాలామంది ప్రజలు పొరపడుతుంటారు. ఉదాహరణకు, దేవుడు మానవులకు తీర్పు తీర్చువాడైతే ఆయన మంచివాడు కాడు అని కొందరు ప్రజలు అనుకుంటారు. మంచి దేవుడు ఏనాడు కీడుకు అనుమతి ఇవ్వడు అని ఇతరులు నమ్ముతారు. మరియు ఈ ఊహల ఆధారముగా బైబిలులోని దేవుని మంచివాడు అని వర్ణించుట సాధ్యము కాదు అని వారు పొరపాటుగా నిర్ధారిస్తారు. దురదృష్టవశాత్తు దేవుడు మంచివాడు కాడు అను విషయమును క్రైస్తవులు ఖండించినప్పటికీ దేవుడు స్వయంగా ఆనుగుణ్యము చూపవలసిన మంచితనము యొక్క ఉన్నతమైన ప్రామాణికత ఒకటి ఉన్నది అని కొందరు విశ్వాసులు తప్పుగా అర్థము చేసుకుంటారు. ఇప్పుడు స్వయంగా బైబిలు రచయితలు కూడా కొన్నిసార్లు దేవుని ఆయన సొంత గుణమునకు భిన్నమైన ప్రామాణికత ద్వారా విశ్లేషించారు అని మనము ఒప్పుకోవాలి. చాలా సాధారణముగా వారు ఆయనను బైబిలుతో పోల్చి కొలిచారు. ఉదాహరణకు 119వ కీర్తన 65-68 వచనాలలో కీర్తనకారుడు ఇలా వ్రాశాడు, యెహోవా నీ మాట చొప్పున నీ సేవకునికి నీవు మేలు చేసియున్నావు, నీవు దయాళుడవై మేలు చేయుచున్నావు, నీ కట్టడలను నాకు బోధింపుము. 65వ వచనములో దేవుని వాక్యము మంచితనమునకు ప్రామాణికతగా ఉన్నది అని కీర్తనకారుడు గుర్తించాడు. మరియు ఈ ప్రామాణికత ద్వారా స్వయంగా దేవుని కార్యములు కూడా మంచివిగా ఎంచబడగలవు అని సూచించాడు. మరియు 68వ వచనములో దేవుడు నిజముగా మంచివాడు అని మరియు ఆయన క్రియలు నిజముగా మంచివి అని అతడు ప్రకటిస్తూ దేవుడు తన వాక్యమునకు అనుగుణంగా కార్యములు చేశాడు కాబట్టి ఇది సాధ్యమవుతుంది అని తెలిపాడు. చివరిగా తాను దేవుని మంచితనమునకు కట్టుబడి ఉండుటకు గాను దేవుని కట్టడలను అనగా దేవుని ధర్మశాస్త్రమును నేర్చుకోవాలనే ఆశను వ్యక్తపరచుచు కీర్తనకారుడు 68వ వచనమును ముగిస్తాడు. క్లుప్తంగా ఈ వచనములలో దేవుని నియమముల యొక్క ప్రామాణికత వెలుగులో దేవుని కార్యములను కొలచి దేవుని కార్యములు మంచివి అని కనుగొన్నాడు. అయితే ధర్మశాస్త్రము లేక నియమము దేవునికి బాహ్యమైనది కాదు అని లేఖన రచయితలు ఎరిగియుండిరి. బదులుగా అది ఆయన యొక్క స్వయం వ్యక్తీకరణ అయ్యున్నది. ఉదాహరణకు తరువాత 119వ కీర్తన 137 మరియు 142 వచనాలలో కీర్తనకారుడు వ్రాసిన మాటలను పరిగణించండి. యెహోవా నీవు నీతిమంతుడవు, నీ న్యాయ విధులు యథార్థములు, నీ నీతి శాశ్వతమైనది, నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము. దేవుని ధర్మశాస్త్రము దేవుని యొద్ద నుండి వస్తుంది కాబట్టి అది సరియైనది మరియు మంచిది. మరియు ఆయన స్వయంగా సరియైనవాడును మంచివాడునై ఉన్నాడు. ఆయన నీతిమంతుడు కాబట్టి ఆయన చేయు ప్రతిదీ మరియు ఆయన వ్యక్తపరచు ప్రతిదీ అనగా ఆయన ధర్మశాస్త్రముతో సహా ప్రతిదీ ఆయన మంచితనమును కనుపరుస్తుంది. కాబట్టి బైబిల్ రచయితలు దేవునిని ధర్మశాస్త్రము యొక్క ప్రామాణికతతో పోల్చినప్పుడు కూడా ధర్మశాస్త్రము దేవుని గుణమును వ్యక్తపరచు విధానమును ప్రతిబింబించుట వారి ఉద్దేశ్యమై ఉన్నది. మానవులు ధర్మశాస్త్రమునకు కట్టుబడి ఉండవలసిన విధముగా దేవుడు కూడా కట్టుబడి ఉన్నాడు అని బోధించుట లేఖన రచయితల యొక్క ఉద్దేశ్యం ఏనాడు కాదు. అలాగే ధర్మశాస్త్రములో బయలుపరచబడిన ప్రామాణికతలకు దేవుడు విరోధముగా కార్యములు చేయుట కూడా సాధ్యమని వారు నమ్మలేదు. దేవుని వ్యక్తిగత మంచితనము సమస్త నైతిక సమస్యలను విశ్లేషించవలసిన సంపూర్ణమైన ప్రామాణికత అయ్యున్నది అని బైబిల్ తరచుగా బోధించింది. సంపూర్ణమైన నైతిక ప్రామాణికతగా ఉండుటతో పాటుగా దేవుడు నైతికతకు నిస్సందేహమైన న్యాయాధిపతిగా ఉన్నాడని కూడా మనము చూద్దాము. అనగా ఒక కార్యము, భావన మరియు ఆలోచన ఆయన నైతిక అవసరతలకు అనుగుణంగా ఉన్నదా లేక విరుద్ధముగా ఉన్నదా నిర్ధారించు అంతిమ అధికారము ఆయన కలిగి ఉన్నాడు, మరియు ఆయన నిర్ధారణలకు అనుగుణంగా కార్యములు చేయు అంతిమ హక్కు మరియు అధికారము ఆయనకు ఉన్నది. ఇప్పుడు నైతికమైన తీర్పులను తీర్చుటకు దేవుడు మానవులకు కొంత బాధ్యతను ఇస్తాడు అన్నమాట వాస్తవమే. ఉదాహరణకు లేఖనముల ప్రకారం మంచిని గౌరవించి చెడును శిక్షించు పరిమిత బాధ్యత అర్హమైన మానవ ప్రభుత్వములకు ఇవ్వబడింది. అయితే మన మానవ తీర్పులు దేవుని తీర్పులను ప్రతిబింబించు వరకు మాత్రమే సరియైనవిగాను అర్హమైనవిగాను ఉంటాయని బైబిల్ బోధిస్తుంది. అంత్యదినమందు స్వయంగా దేవుడు తమ తమ క్రియల చొప్పున ప్రజలందరికీ తీర్పు తీర్చుతాడని, తద్వారా అప్పటి వరకు మానవులు చేసిన తీర్పులన్నిటినీ అయితే నిర్ధారిస్తాడు లేక ఖండిస్తాడు అని యేసు స్వయంగా స్పష్టము చేశాడు. ఆ సమయమందు దుష్టక్రియలు చేసిన వారిని ఆయన శపిస్తాడు మరియు సత్క్రియలు చేసిన వారిని ఆయన దీవిస్తాడు. ఈ విషయముపై యేసు యొక్క మాటలను యోహాను సువార్త 5:27-30 నమోదు చేస్తాయి. ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారము అనుగ్రహించెను. సమాధులలోనున్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చెదరు. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరుదును గాని నా ఇష్ట ప్రకారము చేయగోరను గనుక నా తీర్పు న్యాయమైనది. ఈ జీవితములో మనము తీసుకుని నైతిక నిర్ధారణలతో ప్రమేయము లేకుండా స్వయంగా దేవుడే విశ్వములోని ఉన్నతమైన న్యాయస్థలమై ఉన్నాడు. మనము నైతికముగా జీవించామా లేక అనైతికముగా జీవించామా అను అంతిమ నిర్ధారణను ఆయనే చేస్తాడు, మరియు ఆయన తీర్పులకు ఎవరైనా సరే కట్టుబడి ఉండవలసిందే. ఏ ఒక్కరూ కూడా దేవుని అధికారమును సవాలు చేయుటకు ఎలాంటి ఆస్కారము ఉండదు. సర్వ అధికారము మరియు సర్వశక్తి ఆయనదే. కాబట్టి ఆయన తీర్పులను తప్పించుకుని మార్గము లేదు. యోబు గ్రంథము 40:2-14 ఈ అంశమును గూర్చి దేవుడు యోబుకు చెప్పిన చివరి మాటలను వినండి. ఆక్షేపణలు చేయజూచువాడు సర్వశక్తుడగు దేవునితో వాదింపవచ్చునా? నీవు నా న్యాయమును బొత్తిగా కొట్టివేసెదవా? నిర్దోషివని నీవు తీర్పు పొందుటకై నా మీద అపరాధము మోపుదువా? దేవునికి కలిగి ఉన్న బాహుబలము నీకు కలదా? ఆయన ఉరుము ధ్వని వంటి స్వరముతో నీవు గర్జింపగలవా? ఆడంబర మహాత్మయములతో నిన్ను నీవు అలంకరించుకొనుము, గౌరవ ప్రభావములను ధరించుకొనుము. అప్పుడు నీ దక్షిణహస్తమే నిన్ను రక్షింపగలదని నేను నిన్ను గూర్చి ఒప్పుకునేదను. దేవుడు సంపూర్ణమైన అధికారమును కలిగి ఉన్నాడు కాబట్టి న్యాయము తీర్చుట ఆయన హక్కు అయ్యున్నది, మరియు ఆయనకు నిస్సందేహమైన శక్తి ఉన్నది కాబట్టి ఆయన తీర్పులను ఎవరూ తప్పించుకోలేరు. దేవుని సృష్టములు ఆయన అధికారమును మరియు శక్తిని తప్పించుకొనుటకు కోరినప్పటికీ తప్పించుకోలేవు. అంతిమ విశ్లేషణలో కేవలము 2 మాత్రమే ఉంటాయి. అయితే క్రీస్తు ద్వారా కనికరము పొందుతూ మన న్యాయాధిపతిగా ఆయనకు మనలను మనము సమర్పించుకొనుట లేక ఆయన మీద తిరుగుబాటు చేసి నిత్య శిక్షను అనుభవించుట. ఒకవేళ మనము దేవుని మీద తిరుగుబాటు చేసి ఆయన తీర్పుల మీద అపనమ్మకమును చూపునట్లు శోధింపబడితే ఆయన నిర్ధారణలు న్యాయమైనవి మరియు సరియైనవి అని వెంటనే మనము గుర్తించాలి. ఆయన చలచిత్తుడు కాడుగాని ఆయన గుణము యొక్క మార్పు చెందని ప్రామాణికత ఆధారముగా ఆయన ఎల్లప్పుడూ తీర్పు తీర్చుతాడు. యోబు గ్రంథం 34:10-12 ఎలీహు వాదించినట్లు దేవుడు అన్యాయము చేయుట అసంభవము, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము. నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికిచ్చును. అందరికీ వారి వారి మార్గములను బట్టి వారికి ఫలమిచ్చును. దేవుడు ఏమాత్రమును దుష్కార్యము చేయడు, సర్వశక్తుడు న్యాయము తప్పడు. నైతికతకు నిస్సందేహమైన న్యాయాధిపతిగా ఆయన తీసుకుని ప్రతి తీర్పులో దేవుడు తన గుణము యొక్క నిస్సందేహమైన నైతిక ప్రామాణికతను అనువర్తిస్తాడు. ఆయన తీర్పులు పరిపూర్ణమైనవి మరియు తప్పులు లేని ఆలోచనను మరియు జ్ఞానమును, తప్పిపోని నిష్పక్షపాతమును మరియు సాటిలేని నైతికతను కనుపరుస్తాయి. సంపూర్ణమైన నైతిక ప్రమాణముగా మరియు నైతికతకు నిస్సందేహమైన న్యాయాధిపతిగా దేవునిని గూర్చిన ఈ మౌలిక అవగాహనను మనసులో ఉంచుకుని ఈ విషయములు మన జీవితములకు కలిగించు కొన్ని అంతర్భావములను ఇప్పుడు మనము చూద్దాము. సంపూర్ణమైన నైతిక ప్రామాణికతగా దేవుని గురించి మనము మాట్లాడినప్పుడు ప్రాథమికముగా మనము దేవుని యొక్క స్వయం ఉనికిని సూచించాము మరియు నైతికతకు నిస్సందేహమైన న్యాయాధిపతిగా దేవుని గురించి మనము మాట్లాడినప్పుడు దృష్టితో ఆయన చేయు సంకర్షణల మీద మనము ప్రధానముగా దృష్టి నిలిపాము. ఇప్పుడు న్యాయము తీర్చుటకు దేవుని శక్తి మరియు అధికారము ఆయన గుణము యొక్క ప్రామాణికత ఆధారముగా జీవించినట్లు ఆయన సృష్టములను బద్దులనుగా చేస్తుంది అను వాస్తవమును చూద్దాము. ఉదాహరణకు మొదటి పేతురు పత్రిక 1:15-16 పేతురు తన పాఠకులకు ఈ విధముగా హెచ్చరించిన విధానమును మీరు జ్ఞాపకము చేసుకోవచ్చు. నేను పరిశుద్ధుడనయ్యున్నాను గనుక మీరును పరిశుద్ధులయ్యుండుడని వ్రాయబడి ఉన్నది. మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడయ్యున్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులయ్యుండుడి. ఈ వాక్యభాగములో మనం ఇంతకుముందే చెప్పిన విషయమును అనగా మానవ ప్రవర్తన అంతటికీ దేవుని గుణము అంతిమ ప్రామాణికతగా ఉన్నది అను విషయమును పేతురు ఉద్ఘాటించాడు. అయితే దేవుడు సమస్త మానవ ప్రవర్తనకు ప్రామాణికతగా ఉన్నాడు కాబట్టి మానవాళి దేవునికి విధేయత చూపుటకు మరియు ఆయనను అనుకరించుటకు బద్దులయ్యున్నారు అని ఉద్ఘాటిస్తూ కూడా అతడు ఈ ఆలోచనను అనువర్తించాడు. దేవుని అనుకరించుటను గూర్చి మాట్లాడునప్పుడు సృష్టి మరియు సృష్టికర్త మధ్య ఉన్న భేదమును ఆదమరుచుటను గూర్చి మనము మాట్లాడుట లేదు అని గ్రహించుట చాలా అవసరము. బదులుగా ఆయన గుణమును ప్రతిబింబించుటకు మనము కలిగి ఉన్న బాధ్యతను గూర్చి మనము మాట్లాడుచున్నాము. ఉదాహరణకు దేవుడు పరిశుద్ధుడు గనుక మనము కూడా పరిశుద్ధులై ఉండాలని పేతురు వ్రాసినప్పుడు పరిశుద్ధత అంటే ఏమిటో దేవుని గుణము నిర్ధారిస్తుంది అని మరియు దేవుడు తన పరిశుద్ధతను అనుసరించి కార్యములను చేస్తాడు కాబట్టి మనము కూడా ఆయన పరిశుద్ధతకు అనుగుణముగా కార్యములను చేయాలని అతడు ఉద్దేశించాడు. కొండమీద ప్రసంగములో కూడా మనము ఇలాంటి ఆలోచననే చూస్తాము. మత్తయి సువార్త 5:44-48 యేసు ఇలా సెలవిచ్చాడు, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులయ్యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయంపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షమును కురిపించుచున్నాడు. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. దేవుని ప్రవర్తన కూడా పరిపూర్ణముగా మంచిది మరియు నైతికమైనది కాబట్టి అది కూడా కట్టుబడి ఉండవలసిన నైతిక ప్రామాణికత అయ్యున్నది. కాబట్టి ఆయన కార్యముల యొక్క ప్రామాణికతకు కట్టుబడి ఉండుట ద్వారా దేవునికి విధేయత చూపుట ప్రతి వ్యక్తి యొక్క బాధ్యత అయ్యున్నది. ఇప్పుడు మనలో చాలామందికి అనువర్తనము చాలా స్పష్టముగా కనిపిస్తుండవచ్చు. ఎందుకంటే మనలను ఒక నిస్సందేహమైన ప్రామాణికతకు జవాబుదారులుగా ఎంచు నిస్సందేహమైన అధికారము దేవుడు అయితే ఆ ప్రామాణికతకు విధేయత చూపుటకు మనము బద్దులమై ఉన్నాము అని మనము గ్రహించాలి. అయితే వాస్తవానికి దేవుని సార్వభౌమ అధికారము మరియు నీతి యొక్క ప్రామాణికతకు కట్టుబడి ఉన్న అనేక మంది ప్రజలు దేవుని ఆజ్ఞలను నిర్లక్ష్యము చేసి తమ జీవితముల కొరకు తమ సొంత నియమములను కనుగొంటారు. దేవునికి మనకు న్యాయము తీర్చు శక్తి ఉన్నప్పటికీ ఆయనకు ఆ హక్కు లేదు అని కొందరు నమ్ముతారు. ఒక వ్యక్తి దుష్టుడైన మానవ నియంత్రణను వ్యతిరేకించు విధముగానే పరిణామాలను ప్రక్కనబెట్టి దేవుని వ్యతిరేకించుట ఘనమైన మరియు మంచి పని అని కూడా కొందరు నమ్ముతారు. క్రైస్తవుల మధ్య కూడా మనము ఇట్టి వైఖరిని చూస్తాము. ఉదాహరణకు యేసు మన పాపముల నిమిత్తము మరణించాడు కాబట్టి దేవునికి మన విధేయతతో పనిలేదు అని సంఘములో చాలామంది నమ్ముతారు. వారు క్షమాపణను లైసెన్స్ అనుకుంటారు మరియు మన పాపములన్నీ క్షమించబడినవి కాబట్టి మనకు నచ్చినట్లు మనము జీవించవచ్చు అని వారు తప్పుగా ఊహించుకుంటారు. అయితే వాస్తవానికి విశ్వాసులు కూడా దేవుని గుణము అను ప్రామాణికతకు అనుగుణముగా జీవించాలి. 1:7 యోహాను దీనిని తెలియపరిచిన విధానమును వినండి. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. మన సంభాషణకు సూటిగా ఔచిత్యము గల కనీసము రెండు బిందువులను యోహాను ఈ వాక్యభాగములో తెలియజేశాడు. మొదటిగా, ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడవవలెను అని బోధించుట ద్వారా విశ్వాసులందరూ దేవుని అనుకరించబద్దులై ఉన్నారు అని యోహాను సూచించాడు. రెండవదిగా, దేవుని ప్రామాణికతకు విధేయత చూపవలసిన మన బాధ్యత క్రీస్తునందు మన క్షమాపణతో అనుబంధము కలిగినదిగా ఉన్నది అని యోహాను సెలవిచ్చాడు. మనము దేవుని అనుకరించినప్పుడు మాత్రమే క్రీస్తు రక్తము మన పాపముల నుండి మనలను శుద్ధి చేస్తుంది. ప్రభువుగా ఆయనకు విధేయత చూపుటకు కట్టుబడి ఉండకుండా మనము యేసుని రక్షకునిగా కలిగి ఉండలేము. స్వయంగా దేవుడు మాత్రమే నిస్సందేహమైన నైతిక ప్రమాణముగా ఉన్నాడు అను ఆలోచనను దగ్గరగా చూశాము కాబట్టి ఇప్పుడు నీతిశాస్త్రములోని నిర్ణాయక దృష్టికోణమును గుర్చిన అధ్యయనములోని మన రెండవ ముఖ్యమైన అంశమును చూచు స్థితిలో మనము ఉన్నాము. మనకు బయలుపరచబడిన నైతిక ప్రమాణముగా దేవుని వాక్యము. స్వయంగా దేవుడే మన నిస్సందేహమైన నైతిక ప్రమాణముగా ఉన్నాడు అని బైబిలు కనుపరచు అనేక మార్గములను మనము చూశాము. అయితే ఆయన వాక్యము ద్వారా దేవుడు తనను తాను మనకు బయలుపరుచుకున్నాడు కాబట్టే దేవుడు ఎలా ఉంటాడో మనకు తెలిసింది. ఈ ప్రత్యక్షత లేకుండా ఆయన గుణము మర్మముగాను తెలియనిదిగాను ఉండేది కాబట్టి ఆయన మాదిరిని అనుకరించుటకు మనము కలిగి ఉన్న బాధ్యతను సరిగా నెరవేర్చగలిగేవారము కాదు. దైవాధీనముగా దేవుని ప్రత్యక్షత ఆయన గుణమును గూర్చి మనకు అనేక విషయములను బోధిస్తుంది మరియు ఆయన ప్రామాణికతను ప్రతిబింబించు జ్ఞానపూరితమైన నైతిక నిర్ధారణలను చేయుటకు మనకు శక్తిని అనుగ్రహిస్తుంది. కాబట్టి దేవుడు మాత్రమే మన అంతిమ ప్రమాణము అని మనము ఉద్ఘాటించుచూనే మన అభ్యాసిక ప్రమాణముగా మనము ఆయన ప్రత్యక్షత లేక వాక్యము మీద ఆధారపడాలి. దేవుని వాక్యము మన బయలుపరచబడిన నైతిక ప్రమాణముగా ఎలా ఉన్నదో విశదీకరించుటకు మూడు విషయములను చూద్దాము. మొదటిగా, మనము ప్రత్యక్షతలోని మూడు విభాగములను చూద్దాము. రెండవదిగా, ప్రత్యక్షతలోని ఈ మూడు విభాగముల యొక్క నిర్ణాయక గుణమును గురించి మాట్లాడదాము. మూడవదిగా, బయలుపరచబడిన ప్రమాణములలోని ఈ మూడు విభాగముల యొక్క ఐక్యతను మనము విశదీకరిద్దాము. మొదటిగా, క్రైస్తవ నీతిశాస్త్రమును గూర్చి మనము కలిగి ఉన్న అవగాహనలో ముందుకు సాగుటకు దేవుడు తనను తాను మూడు విధానములలో బయలుపరుచుకున్నాడు అను సత్యమును అర్థము చేసుకోవాలి. సాంప్రదాయకముగా వేదాంతవేత్తలు దేవుని ప్రత్యక్షతను గూర్చి ప్రధానముగా రెండు విభాగములుగా మాట్లాడారు, విశేష ప్రత్యక్షత మరియు సాధారణ ప్రత్యక్షత. విశేష ప్రత్యక్షత విభాగములో వారు దేవుని యొద్ద నుండి సూటిగా వచ్చిన లేఖనము, ప్రవచనము, కలలు మరియు దర్శనములను ఉంచారు. సాధారణ ప్రత్యక్షత విభాగములో వారు చరిత్ర, విశ్వము, వాతావరణం, మొక్కలు, జంతువులు మరియు మానవులను ఉంచారు. సులువుగా మాట్లాడితే సాధారణ ప్రత్యక్షతలో విశేష ప్రత్యక్షతలో లేని ప్రతిదీ ఉంటుంది. ఈ సాంప్రదాయక పద్ధతి కొన్ని విధాలుగా సహాయకరముగా ఉన్నప్పటికీ ఇది దేవుని ప్రత్యక్షతలోని కొన్ని ప్రాముఖ్యమైన కోణముల నుండి మన ధ్యాసను ప్రక్కకు మళ్లిస్తుంది. కాబట్టి ఈ పాఠములో మనము అస్తిత్వ ప్రత్యక్షత అనగా వ్యక్తిత్వములలో దేవుని ప్రత్యక్షతను గురించి మాట్లాడదాము. ఈ ప్రత్యక్షత చాలాసార్లు సాధారణ ప్రత్యక్షతతో ముడిపెట్టబడుతుంది, కానీ దీనిని మనము భిన్నముగా చూడవలసిన అవసరత ఉన్నది. ప్రత్యక్షత యొక్క రెండు విభాగములను మనసులో ఉంచుకుని దేవుని ప్రత్యక్షత అంతా దేవుని గుణమును మనకు బయలుపరచి నైతికమైన నిర్ణయాలను తీసుకున్నటలో మనకు సహాయము చేయగల ప్రమాణములను అందించు స్థితిలో ఉన్న విధానమును మనము చూచు స్థితిలో ఉన్నాము. సాధారణ ప్రత్యక్షతలో ఉన్న దేవుని వాక్యములోని నిర్ణాయక కోణములను మనము ముందుగా చూద్దాము. రెండవదిగా, విశేష ప్రత్యక్షత యొక్క ప్రమాణములను చూద్దాము. మరియు మూడవదిగా, ప్రత్యక్షపరచబడిన ప్రామాణికతగా అస్తిత్వ ప్రత్యక్షతను చూద్దాము. దేవుని సాధారణ ప్రత్యక్షత మనపై అధికారముగా పనిచేయు విధానము మీదికి మన దృష్టిని తిప్పుదాము. సాధారణ ప్రత్యక్షతను గురించి మనము మాట్లాడునప్పుడు దేవుని గురించి మరియు ఆయన మన నుండి ఆశించు నైతిక అర్హతలను గురించి దృష్టి మరియు చరిత్ర మనకు తెలియజేయు నిజమైన విషయములను చర్చిస్తాము. అవును, సాధారణ ప్రత్యక్షత మనకు అన్ని విషయములను నేర్పించలేదు. ఉదాహరణకు, యేసుక్రీస్తు ద్వారా రక్షణ మార్గము వంటి కొన్ని విషయములు కేవలం విశేష ప్రత్యక్షత ద్వారా మాత్రమే బోధింపబడగలవు. మరియు దేవుని చిత్తములోని మరికొన్ని విషయములు అస్తిత్వ ప్రత్యక్షత ద్వారా ప్రధానముగా మన యొద్దకు వస్తాయి. అంతేగాక ఆదాము హవ్వలు పాపములో పడిపోయినప్పుడు సృజింపబడిన లోకము కూడా వారితో కలిసి పతనమైనదని, కాబట్టి ప్రకృతి భ్రష్టమైపోయింది అని బైబిల్ ఉద్ఘాటిస్తుంది. ఫలితంగా సృష్టిని మరియు చరిత్రను వ్యాఖ్యానించుట కష్టమైన పని. అవి ఇక దేవుని స్వభావమును గుర్చిన పూర్ణమైన స్పష్టమైన చిత్రమును మనకు అందించవు. ఏది ఏమైనా దేవుని గూర్చి నిజమైన విషయములను బోధించుటకు సాధారణ ప్రత్యక్షత ఇప్పటికీ మనతో స్పష్టముగా మాట్లాడుతుంది అని బైబిలు నిశ్చయతనిస్తుంది. ఇది దేవుని గుణం యొక్క సంపూర్ణమైన ప్రామాణికతను బయలుపరుస్తుంది. తద్వారా దేవుడు బయలుపరిచిన ప్రమాణాలలో ఒకటిగా పనిచేస్తుంది. క్రైస్తవ నీతిశాస్త్రమునకు అనువర్తించబడి విధముగా సాధారణ ప్రత్యక్షతలోని రెండు ప్రాముఖ్యమైన లక్షణములను గూర్చి మనము మాట్లాడదాము. దాని సంక్లిష్టత మరియు దాని ప్రాముఖ్యత. మొదటిగా, సాధారణ ప్రత్యక్షత సంక్లిష్టమైనది. ప్రతి విధమైన సాధారణ ప్రత్యక్షత ఒకటే అయ్యున్నది అను విధముగా క్రైస్తవులు సాధారణ ప్రత్యక్షతను గురించి ఆలోచన చేయుట సహజమే. అయితే వాస్తవానికి సాధారణ ప్రత్యక్షత అను విభాగములోనే పలు స్థాయిలలో సాధారణత మరియు విశేషత ఉన్నవి. సాధారణ ప్రత్యక్షతలోని కొన్ని విషయములు ప్రజలందరిలో సాధారణముగా కనిపిస్తాయి. అయితే ఇతర విషయములు కేవలం కొన్ని ప్రజల గుంపులకు మాత్రమే పరిమితమై ఉన్నవి. కొన్ని విషయములు అర్థములు అస్పష్టమైనవి, ఇతర విషయములు చాలా స్పష్టమైనవిగా ఉంటాయి. కొన్ని విషయములు దేవుని కార్యములు, దైవిక పాలుపంపులను ఏ విధముగానూ సూచించకుండా ప్రాకృతిక క్రమమును అనుసరిస్తాయి. అయితే ఇతర విషయములు దేవుని యొక్క ఆశ్చర్యకరమైన పాలుపంపులను స్పష్టముగా కనుపరుస్తాయి. ఉదాహరణకు, వర్ణమాలకు ఒకవైపున చాలాసార్లు ఉదాహరణగా పరిగణించబడు సూర్యుని గూర్చిన సాధారణ ప్రత్యక్షత ఉన్నది అనుకోండి. చరిత్రలో ఇంచుమించు ప్రతి ఒక్కరూ సూర్యుని మరియు దాని ప్రభావములను చూశారు. మరియు సూర్యునిలో వారు దేవుని యొక్క స్వయం ప్రత్యక్షతను చూశారు. ఇది అత్యంత సామాన్యమైన సాధారణ ప్రత్యక్షత అయ్యున్నది. అయితే సూర్యుని మరియు దాని ప్రభావములను చూచుట ద్వారా మానవులందరూ ఒక రకమైన నైతిక స్పందనను ఇచ్చు బాధ్యత కలిగి ఉన్నారు. దీనిని గూర్చి మత్తయి సువార్త 5:44-45 యేసు ఇలా వర్ణించాడు: మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులయ్యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. చెడ్డవారి మీద కూడా సూర్యుడు ఉదయిస్తాడు, వారికి వేడిమి కలిగిస్తాడు, వారి పంటలు ఎదుగునట్లు చేస్తాడు అను వాస్తవము ఆయనను ద్వేషించు పాపిపక్షమున కూడా దేవుడు సహనమును కనికరమును చూపుచున్నాడు అని కనుపరుస్తుంది. మరియు మానవులందరూ దేవుని గుణమును అనుకరింప బాధ్యత కలిగి ఉన్నారు. కాబట్టి మనమంతా మన విరోధులను ప్రేమించి వారి కొరకు ప్రార్థించు బాధ్యత కలిగి ఉన్నాము. వర్ణమాలకు మరొక వైపున కొంత సాధారణ ప్రత్యక్షత చాలా తక్కువ మంది ప్రజలకు మాత్రమే తెలుసు. కాబట్టి అది విశేష ప్రత్యక్షతను పోలినదిగా కనబడుతుంది. ఉదాహరణకు, యేసుక్రీస్తు యొక్క జీవితము, మరణము మరియు పునరుద్ధాన చరిత్రను పరిగణించండి. మనం ఇంతకు ముందే చెప్పినట్లు చరిత్ర సాధారణ ప్రత్యక్షతలో భాగమయ్యున్నది. దేవుడు ఎలాంటి సన్నివేశములకు అనుమతి ఇస్తాడు మరియు ఆయన కాలములన్నిటిలో లోకమును ఏ విధముగా శాసించాడు అనే విషయమును పరిశీలన చేసినప్పుడు ఆయనను గూర్చి మనం ఎన్నో విషయములను నేర్చుకోవచ్చు. మరియు విమోచన చరిత్ర, ప్రత్యేకముగా యేసుక్రీస్తు యొక్క కార్యము, దేవుని గూర్చి, మనలను గూర్చి మరియు రక్షణను గూర్చి మనకు ఎన్నో విషయములను నేర్పిస్తుంది. అపోస్తుల కార్యములు 17:30-31 పునరుద్ధాన చరిత్రను పౌలు వివరించిన విధానమును వినండి. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవలెనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుష్యుని చేత నీతిననుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినమును నిర్ణయించియున్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగజేసియున్నాడు. దేవుడు సర్వలోకమునకు తీర్పు తీర్చుటకు ఒక దినమును నిర్ణయించాడు అనుటకు యేసుక్రీస్తు పునరుద్ధానము అను చారిత్రక వాస్తవము రుజువయ్యున్నది అని పౌలు వాదించాడు. రాబోవు తీర్పు దినము అంతటా అందరినీ మారుమనసు పొంద బద్దులను చేస్తుంది అని కూడా అతడు వాదించాడు. మరొక మాటలో పునరుత్నము అను చారిత్రక వాస్తవమును గుర్చిన సాధారణ ప్రత్యక్షత ప్రజలందరినీ బద్దులను చేస్తుంది. ఇట్టి సాధారణ ప్రత్యక్షత విశేష ప్రత్యక్షతకు ఎంతో పోలిక కలిగి ఉన్నది. ఎందుకంటే ఇది అరుదైనది మరియు అసామాన్యమైనది. యేసు జీవించుటను మరియు మరణించుటను ఎక్కువ మంది ప్రజలు చూడలేదు. మరియు స్వయంగా ఆయన జీవము మరియు మరణము కూడా ఎంతో అసాధారణమైనవి. అవి ఏ ఇతర మానవ జీవితము లేక మరణము కంటే భిన్నమైనవి. ఆయన పునరుద్ధానము నిస్సందేహముగా ఆశ్చర్యకరమైనది. అయినను అవి విశేష ప్రత్యక్షత స్థాయికి చేరుకోలేవు. ఎందుకంటే మనం ఎలా మారు మనసు పొందాలో లేక దేవునికి సంపూర్ణ సమర్పణ అంటే ఏమిటో అవి మనకు తెలియజేయవు. రెండవదిగా, క్రైస్తవ నీతిశాస్త్రములో నైతికమైన నిర్ణయాలను తీసుకునుటకు మనము సాధారణ ప్రత్యక్షత యొక్క ప్రాముఖ్యతను ఉద్ఘాటించాలి. దృష్టి మరియు చరిత్ర ద్వారా ప్రత్యక్షపరచబడిన ఆయన గుణములోని విషయములను గుర్తించుటకు మరియు వాటికి అనుగుణంగా జీవించుటకు దేవుడు మానవాళి అంతటినీ సంజాయిషీదారులుగా చేస్తాడు. ఆరంభములో సృష్టి మరియు చరిత్ర ద్వారా దేవుని గురించి మనము నేర్చుకునే విషయములకు ఇంత విలువనిచ్చుట అనేక మంది క్రైస్తవులకు వింతగా అనిపించవచ్చు. ఎందుకంటే ఇతర ప్రత్యక్షతలన్నిటికంటే ఎక్కువగా లేఖనమును ఉద్ఘాటించుట ప్రొటెస్టెంట్ వేదాంత శాస్త్రము యొక్క విశేషమైన గురుతు అయ్యున్నది. అయితే వాస్తవం ఏమిటంటే మన దినములలో లేఖనమును మనము ప్రత్యక్షత యొక్క ఉన్నతమైన రూపముగా కొనియాడినప్పటికీ ప్రొటెస్టెంట్లు ఎల్లప్పుడూ సాధారణ ప్రత్యక్షత యొక్క అర్హతను మరియు కట్టుబడియుండు అధికారమును ఉద్ఘాటించారు. ఉదాహరణకు వెస్ట్మినిస్టర్ కన్ఫెషన్ ఆఫ్ ఫెయిత్ 1వ అధ్యాయము 1వ భాగములో ఈ మాటలతో ఆరంభమవుతుంది. ప్రకృతి యొక్క వెలుగు, సృష్టి యొక్క కార్యములు మరియు దైవకృతము మనుష్యుని నిరుత్తరులనుగా చేయు దేవుని మంచితనమును జ్ఞానమును మరియు శక్తిని బయలుపరుస్తాయి. అయినను అవి రక్షణకు అవసరమైన దేవుని గూర్చి మరియు ఆయన చిత్తమును గూర్చిన జ్ఞానమును అనుగ్రహించుటకు సరిపోవు. ఆయన సృజించిన వాటి ద్వారా మరియు ఆయన సృజించిన వాటిలో తరచుగా పాలు పంచుకునుట ద్వారా దేవుడు తన గుణమును కనుపరచాడు. మరియు దేవుడు స్వయంగా నిస్సందేహమైన ప్రమాణమయ్యున్నాడు. కాబట్టి మనము సాధారణ ప్రత్యక్షత ద్వారా మనకు కలుగు ఆయన స్వయం ప్రత్యక్షతకు విధేయత చూపు బాధ్యతను కలిగి ఉన్నాము. రోమాపత్రిక 1:18-20 ఈ ఆలోచనలను వ్యక్తపరుస్తూ పౌలు ఇలా వ్రాశాడు. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవుని గూర్చి తెలియసక్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది. దేవుడు అది వారికి విశదపరచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. సాధారణ ప్రత్యక్షత దేవుని మీద నమ్మికకు సంబంధించిన ప్రామాణికత లేక ప్రమాణమయ్యున్నది మరియు ఇది ప్రజలందరికీ వర్తిస్తుంది. సాధారణ ప్రత్యక్షత అందరికీ వర్తించు ఒక ప్రమాణము. కాబట్టి దేవుడు బయలుపరిచిన దానికి విరుద్ధముగా క్రియలు చేయు ప్రతి ఒక్కరూ పాపము చేయువారై ఉన్నారు. ఇదే ఆలోచన రోమాపత్రిక 1:32 మరింత స్పష్టముగా కనబడుతుంది. అక్కడ దేవుడు తనను సృష్టిలో బయలుపరుచుకునుచుండగా ఆయనను తిరస్కరించు వారిని గూర్చి పౌలు ఇలా వ్యాఖ్యానించాడు. ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగియుండిరి. ఇక్కడ పౌలు సాధారణ ప్రత్యక్షతను విధి అని పిలుచుచున్నాడు. ఇతర అనువాదములు ఈ పదమును ఆజ్ఞ లేక తీర్పు అని పిలుస్తాయి. అయితే ఇక్కడ ముఖ్యమైన ఆలోచన మాత్రం స్పష్టముగా ఉన్నది. సాధారణ ప్రత్యక్షత అందరికీ స్పష్టముగా కనిపించు బయలుపరచబడిన ప్రామాణికత అయ్యున్నది మరియు విధేయులు కావాలని దేవుడు అందరికీ ఆజ్ఞాపించుచున్నాడు. ఇప్పుడు ఈ ప్రామాణికత అందరికీ ప్రామాణికతగా ఉన్నదను పౌలు యొక్క ఆలోచనకు అనేక మంది సమ్మతి చూపరు. మనము ఈ విషయములను సృష్టి నుండి నేర్చుకోలేదు అని మరియు ఈ సమాచారమును ప్రకృతి మరియు చరిత్ర నుండి సేకరించుట సాధ్యము కాదు అని మనలో చాలామందిమి అనుకుంటాము. పౌల దినములలో కూడా ఇలానే జరిగింది. కాబట్టి సాధారణ ప్రత్యక్షతలోని ఈ వాస్తవములను చాలామంది ప్రజలు ఎందుకు అర్థము చేసుకోలేరు అను విషయమును గూర్చిన చర్చను అపోస్తలుడు చేర్చాడు. రోమాపత్రిక 1:21 అతడు ఇలా వివరించాడు, మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్థుతులు చెల్లింపనూ లేదుగాని తమ వాదములయందు వ్యర్థులైరి. సాధారణ ప్రత్యక్షత మనతో స్పష్టముగా మాట్లాడుచున్నప్పటికీ ఇతర అర్థముల వెలుగులో దీని యొక్క స్పష్టమైన అర్థమును మనము తిరస్కరిస్తాము అని పౌలు చెబుతున్నాడు. ప్రాచీన అవిశ్వాసులు అబద్ధ దేవతలను ఆవిష్కరించారు, ఆధునిక అవిశ్వాసులు సృష్టి అనుకోకుండా కలిగింది అని చెబుతారు, మరియు అనేక మంది క్రైస్తవులు సహితము సృష్టిని గూర్చి ఆధునిక అవిశ్వాసము దృష్ట్యా ఆలోచించుటకు అలవాటు పడిపోయారు. అయినప్పటికీ సృష్టిలో దేవుని ప్రత్యక్షత ఎప్పటికీ అందరికీ వర్తిస్తుంది. ఇది మనము అనుగుణ్యము చూపవలసిన దేవుడు బయలుపరిచిన ప్రమాణమై ఉన్నది. బహుశా 19:1 దావిది వ్రాసిన మాటలను పౌలు ఉపయోగించుచుండవచ్చు. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. ఏది ఏమైనా పరలోకము మరియు మిగిలిన సృష్టి ఏవత్తూ సాధారణ ప్రత్యక్షతలో అత్యంత సాధారణమైన విషయములై ఉన్నవి. ఇప్పటి వరకు జీవించిన ప్రజలందరూ ఆకాశం యొక్క వైశాల్యమును చూసే ఉంటారు. ఇట్టి జ్ఞానము చాలా సామాన్యమైనది. అత్యంత సాధారణమైన ప్రత్యక్షత అందరికీ వర్తించునదిగా మరియు అధికారికముగా ఉన్నప్పుడు సాధారణ ప్రత్యక్షతలోని మరింత విశేషమైన రకములలో కూడా అధికారికమైనవిగా ఉంటాయి. సాధారణ ప్రత్యక్షత అనేక రకములలో కలుగుతుంది అని, మరియు ఆ రకములు అన్నీ దేవుని ప్రమాణములను బయలుపరుస్తాయి అని చూశాము. కాబట్టి ఇప్పుడు విశేష ప్రత్యక్షతను దేవుడు బయలుపరిచిన మరొక ప్రమాణముగా మనము చూడాలి. సాధారణ ప్రత్యక్షత మన జీవితముల కొరకు దేవుడు బయలుపరిచిన ప్రామాణికతలో భాగమయ్యున్నది అని నమ్ముటను మనము సులువైన విషయముగా ఎంచినా ఎంచకపోయినా, విశేష ప్రత్యక్షత మన జీవితములకు వర్తించు ఒక ప్రమాణమయ్యున్నది అని క్రైస్తవులందరూ సులువుగా గుర్తించాలి. సాధారణ ప్రత్యక్షతలో మనము చూసిన విధముగానే విశేష ప్రత్యక్షత యొక్క సంక్లిష్టత మరియు క్రైస్తవ నీతిశాస్త్రము కొరకు దాని యొక్క ప్రాముఖ్యత మీద మనము దృష్టి పెడదాము. మొదటిగా విశేష ప్రత్యక్షత సంక్లిష్టమై ఉన్నది మరియు అనేక రకములలో మన యొద్దకు వస్తుంది. ఈ రకములు చాలా మౌఖిక లేక వ్రాతపూర్వక వాక్యము మీద ఆధారపడతాయి, కానీ వీటన్నిటిలో సృష్టి యొక్క సామాన్య కార్యకలాపాలను మించిన విధముగా దేవుడు ప్రజలతో సంభాషించు విధానములు భాగమై ఉంటాయి. మనము లేఖనమును అవలోకనము చేయుచుండగా విశేష ప్రత్యక్షతకు అనేక విభిన్నమైన ఉదాహరణలను మనము కనుగొంటాము. కొన్ని సందర్భాలలో దేవుడు దృశ్యమైన రీతిలో ప్రత్యక్షమవుతాడు మరియు సమూహములతో లేక వ్యక్తులతో వినబడు విధముగా మాట్లాడతాడు. మరికొన్ని సందర్భాలలో ఆయన స్వరం వినబడుతుంది గాని ఆయన కనిపించడు. ఇతర సందర్భాలలో ఆయన తన ప్రజలకు ప్రత్యక్షమయ్యే దేవదూతల వంటి మధ్యవర్తుల ద్వారా సంభాషిస్తాడు. తన విశేష ప్రత్యక్షతను పొందుకునిన ప్రజలకు తాను బయలుపరిచిన విషయములను వ్రాయమని కూడా దేవుడు సాధారణముగా హెచ్చరిస్తాడు, మరియు ఈ వ్రాతపూర్వక నివేదికను లేఖనము అని పిలుస్తారు, మరియు ఇది విశేష ప్రత్యక్షతలో ఒక రకమై ఉన్నది. ఇప్పుడు ఈ విభిన్నమైన రకములైన విశేష ప్రత్యక్షతలు ఎంత భిన్నముగా ఉన్నప్పటికీ ఇవన్నీ ఒక రకముగా విశేషమైనవిగా ఉన్నాయి, ఎందుకంటే ఇవి దేవునికి మానవునికి మధ్య ఒక అసాధారణమైన లేక ఆశ్చర్యకరమైన సంభాషణకు ప్రాతినిధ్యం వహిస్తాయి. ఆయన ప్రజలతో మరింత సూటిగా సంభాషించుటకు దేవుడు ప్రాకృతిక సన్నివేశముల క్రమమునకు అంతరాయము కలిగించుట దీనిలో భాగమై ఉన్నది. ఈ విభిన్నమైన ప్రత్యక్షత రకములు ఈ సామాన్య బంధమును కలిగి ఉన్నప్పటికీ కొన్ని తక్కువ మధ్యవర్తిత్వముతో సూటిగా దేవుని యొద్ద నుండి వస్తాయి. కాబట్టి వాటి మధ్య వ్యత్యాసమును మనము కనుగొనవచ్చు. మరింత దూరమైన మధ్యవర్తిత్వము ద్వారా వచ్చేవి తక్కువ విశేషత కలిగినవి. వీటిని గూర్చి మనము సాధారణ ప్రత్యక్షత యొక్క సరిహద్దుల్లో ఉన్నవిగా కూడా ఆలోచించవచ్చు. దేవుని యొద్ద నుండి సూటిగా కలుగునవి అత్యంత విశేషమైనవిగా ఉన్నాయి. మోషే దేవునితో సూటిగాను వ్యక్తిగతముగాను మాట్లాడాడు. నిర్గమకాండం 3:11 మనము చదువునట్లు, మనుష్యుడు తన స్నేహితునితో మాటలాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. విశేష ప్రత్యక్షత యొక్క వర్ణమాలలోని మరొక వైపున మనము కలలు వంటి వాటిని చూస్తాము. కలలలో విశేష ప్రత్యక్షత యొక్క ప్రాముఖ్యత ఒక వ్యక్తి చూసే దర్శనములలో లేదుగాని దేవుడు ఒక సత్యమును ఆ వ్యక్తికి తెలియజేయుటకు ఈ ప్రాకృతిక విధానమును ఉపయోగించుకుని వాస్తవములో ఉన్నది. ఉదాహరణకు ఆదికాండము 41వ అధ్యాయములో 7 బక్క ఆవులు 7 బలసిన ఆవులను తినుటను గూర్చి ఫరో చూసిన ఒక కలను గూర్చిన కథనమును మనము కనుగొంటాము. ఆ కళ అసాధారణమైనది అని ఫరోకు తెలుసు. మరియు ఆ కళ భావమును తెలియజేయమని అతడు తన సలహాదారులను అడిగిన విధానములో ఇది రుజువవుతుంది. అయితే అతని కళ అసాధారణమైనది అని ఫరోకి ఎలా తెలుసు? కళలో దేవుడు ఫరోతో సూటిగా మాట్లాడలేదు. లేక మత్తయి సువార్త 1వ అధ్యాయములో యోసేపుతో ఆయన చేసినట్లు అతనితో మాట్లాడుటకు ఒక దేవదూతను కూడా పంపలేదు. ఫరో దర్శనములో విశేషత ఏమిటంటే ఫరోతో మాట్లాడుటకు దేవుడు దానిని ఉపయోగించుకున్నాడు. దేవుడు కళను ఉపయోగించుకున్నటతో పాటుగా సాధారణ ప్రత్యక్షతలో భాగముగా సాధారణముగా కనిపించు కళల కంటే ఈ ప్రత్యక్షత విభిన్నమైనది కాదు. క్లుప్తంగా, మోషే వంటి వారికి దేవుడు ప్రత్యక్షమవుతా వంటి కొన్ని విశేష ప్రత్యక్షతలు అసాధారణమైనవి మరియు అద్భుతమైనవి. అయితే ఇతర విశేష ప్రత్యక్షత సాధారణ ప్రాకృతిక మానవ జీవితమును పోలిన విధముగా ఉంటుంది. మన దినమున అత్యంత సామాన్య రకమైన విశేష ప్రత్యక్షత మరియు సార్వత్రికముగా ఆమోదించబడు ప్రస్తుత ప్రత్యక్షత రకము లేఖనమయ్యున్నది. మరియు లేఖనములో కూడా ఎంతో విశేషమైన భాగములు మరియు చాలా సాధారణమైన భాగములు కూడా ఉన్నాయి. ఉదాహరణకు నిర్గమకాండము 31వ అధ్యాయము 18వ వచనం ప్రకారం దేవుడు స్వయంగా 10 ఆజ్ఞలను వ్రాశాడు. మరియు అవి దేవుని వ్రేలితో వ్రాయబడిన రాతి పలకల మీద ఇవ్వబడినవి. అయితే ఇతర వాక్యభాగములు సాధారణ ప్రత్యక్షతను వ్యాఖ్యానించిన అన్యుల ద్వారా వ్రాయబడినవి. ఉదాహరణకు అపోస్తులుల కార్యములు 17వ అధ్యాయము 28వ వచనములో తన గ్రీకు శ్రోతలతో పౌలు ఈ మాటలను మాట్లాడాడు. అటువలే మనమాయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరును చెప్పుచున్నారు. ఇక్కడ పౌలు అన్యకవి యొక్క మాటలను ఉద్ఘాటించాడు. మరియు ఈ విధముగా ఈ అన్యకవి యొక్క మాటలు విశేష ప్రత్యక్షతలో భాగమయ్యున్నవి. ఇతర సామాన్య సాహిత్య భాగములు ఏవనగా బైబిలు రచయితలు సేకరించిన కొన్ని సామెతలు, అన్యకవుల యొక్క ఇతర మాటలు, మరియు యజ్రా గ్రంథము 4వ అధ్యాయములో పారసీక రాజు అయిన కొరేషు యుఫ్రటీసు ప్రాంతమునకు అద్దరినున్న తన సేవకులకు వ్రాసి ఇచ్చిన లేఖల ప్రతుల వంటివి. విశేష ప్రత్యక్షత సంక్లిష్టమైనది మరియు అనేక రకములుగా మన ముందుకు వస్తుంది. ఈ రకములలో చాలా వరకు వ్రాయబడిన లేక మాట్లాడబడిన వాక్యము మీద ఆధారపడి ఉంటాయి. కానీ ఇవన్నీ సృష్టి యొక్క సాధారణ కార్యనిర్వహణను మించిన విధముగా దేవుడు ప్రజలతో సంభాషించిన విధానములై ఉన్నవి. రెండవదిగా, సమస్త విశేష ప్రత్యక్షత క్రైస్తవ నీతిశాస్త్రము కొరకు ప్రాముఖ్యమైనది. ఎందుకంటే విశేష ప్రత్యక్షత మన కొరకు నిర్ణాయకమైనది. సమస్త విశేష ప్రత్యక్షత మనమంతా అనుసరించవలసిన ప్రామాణికత అయ్యున్నది. ఉదాహరణకు అపోస్తులుల కార్యములు 17వ అధ్యాయము 28వ వచనములో పౌలు అన్యకవీశ్వరులైన ఆరాతు మరియు క్లియంతేల మాటలను ఉపయోగిస్తూ వారి మాటలలో నుండి మానవాళి అంతటికీ వర్తించు అనువర్తనమును వెలికితీశాడు. అపోస్తులుల కార్యములు 17వ అధ్యాయము 28 నుండి 30 వచనాలను వినండి. అటువలే మనమాయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరును చెప్పుచున్నారు. కాబట్టి మనము దేవుని సంతానమయుండి మనుష్యుల చమత్కార కల్పనల వలన మల్చబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వము పోలియున్నదని తలంపకూడదు. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచీ చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవలెనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు. మనమాయన సంతానము అను మాటల యొక్క అన్యమూలముల తరువాత కూడా దేవుని యొక్క అధికారిక అపోస్తులునిగా పౌలు వాటిని ఉపయోగించుట ఈ మాటలను మానవాళి కొరకు దేవుని యొక్క విశేషమైన ప్రత్యక్షతగా మార్చివేస్తాయి. మరియు వాటిని అందరూ అనుసరించవలసిన ప్రామాణికతగా చేసి అంతటా అందరూ మారు మనసు పొందవలెను అనుటకు బద్దులను చేశాయి. మరియు అన్యుల నుండి వెలికి తీయబడిన మాటలకే అంత బలము ఉంటే మరింత విశేషమైన ప్రత్యక్షత మనలను మరి ఎక్కువగా బద్దులనుగా చేస్తుంది. వాస్తవానికి ఈ విషయమును స్వయంగా లేఖనము ఉద్ఘాటించుటను మనము చూస్తాము. ఉదాహరణకు యిర్మీయా గ్రంథము 25:8-9 యెరూషలేము నివాసులు మరలా మరలా ఆయన ప్రవక్తలను తిరస్కరించిన తరువాత దేవుడు వారికి చెప్పిన మాటలను వినండి. సైన్యముల కధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు నా మాటలను ఆలకింపకపోతిరి గనుక నేను ఉత్తర దేశములోనున్న సర్వజనములను నా సేవకుడైన నెబుకద్రేజరును బబులోను రాజును పిలువనంపించుచున్నాను. నా దేశము మీదికిని, దీని నివాసుల మీదికిని, చుట్టూనున్న ఈ జనులందరి మీదికిని వారిని రప్పించుచున్నాను. ఈ జనులను శాపగ్రస్తులుగాను, విస్మయాస్పదముగాను, అపహాస్యాస్పదముగాను, ఎప్పటికిని పాడుగాను ఉండజేసెదను. ప్రజలు దేవుని ప్రవక్తల మాటలు వినుటకు నిరాకరించారు కాబట్టి వారి మీద తీవ్రమైన నిబంధన తీర్పు రాబోవచ్చున్నది అని దేవుడు వారిని గద్దించి, వారు పశ్చాత్తాప పడని పక్షమున వారిని ఎప్పటికీ పాడుగా ఉండజేసెదను అని హెచ్చరించాడు. దేవుడు బైబిల్ ప్రవక్తలు మరియు అపోస్తులు వంటి తన అధికారిక ప్రతినిధుల ద్వారా సత్యమును బయలుపరచినప్పుడు ఈ విశేష ప్రత్యక్షత నిస్సందేహముగా అందరికీ వర్తిస్తుంది. ఇప్పుడు మన దినమున మన మధ్యలో జీవించు అధికారిక అపోస్తులు మరియు ప్రవక్తలు లేరు. అయితే మనకు బైబిల్ ఉన్నది మరియు అది అన్ని కాలములలోని ప్రజలందరికీ వర్తిస్తుంది. నేడు మన కొరకు లేఖనము అత్యంత ఔచిత్యమైన ప్రత్యక్షత రకమయ్యున్నది కాబట్టి మన తరువాత 2 పాఠములలో దానిని మనము మరింత వివరముగా చర్చిద్దాము. అయితే ప్రస్తుతానికి మనము అస్తిత్వ ప్రత్యక్షత అనగా మానవ వ్యక్తిత్వముల ద్వారా దేవుని ప్రత్యక్షతను చూడవలసి ఉన్నది. వేదాంతవేత్తలు సహజంగా అస్తిత్వ ప్రత్యక్షతను గూర్చి మాట్లాడకపోయినప్పటికీ వ్యక్తిత్వముల ద్వారా దేవుడు ఎల్లప్పుడూ తనను తాను బయలుపరుచుకుంటాడు అను ఆలోచనను ప్రొటెస్టెంట్ వేదాంత శాస్త్రము సాధారణ ప్రత్యక్షతలో భాగముగా గుర్తించింది. మరొక మాటలో, ఇక్కడ మనము ఒక క్రొత్త రకమైన ప్రత్యక్షతను ప్రతిపాదించుట లేదుగాని వేదాంతవేత్తలు అనేక శతాబ్దములుగా అంగీకరించిన అదే ప్రత్యక్షతను విభిన్నమైన విధానములో విభాగించుచున్నాము. ఉదాహరణకు వెస్ట్మినిస్టర్ కన్ఫెషన్ ఆఫ్ ఫెయిత్లోని 1:10 వినండి. మతము యొక్క వివాదములన్నీ నిర్ధారించబడగల మరియు సభల యొక్క శాసనములన్నీ పురాతన రచయితల యొక్క అభిప్రాయములు, పురుషుల సిద్ధాంతములు మరియు రహస్య ఆత్మలు పరీక్షించబడగల మరియు మనము ఆధారపడగల తీర్పులనిచ్చి ఉన్నతమైన న్యాయాధిపతి లేఖనములో మాట్లాడుతున్న పరిశుద్ధాత్మ తప్ప మరి ఎవరునూ లేరు. మతమునకు సంబంధించిన వివాదములన్నిటిలో అత్యున్నతమైన న్యాయాధిపతి పరిశుద్ధాత్మ అయ్యున్నాడు అని మరియు పరిశుద్ధాత్మ యొక్క తీర్పుల కొరకు ఖచ్చితమైన మార్గదర్శి బైబిల్ అయ్యున్నది అని కన్ఫెషన్ తెలియజేస్తుంది. అయితే మిగిలిన వాటన్నిటికీ తీర్పు తీర్చు అత్యున్నతమైన ప్రత్యక్షపరచబడిన ప్రమాణముగా లేఖనమును గుర్తించుట ద్వారా ఈ మిగిలిన వాటిని కన్ఫెషన్ నిరుపయోగమైనవిగా లేక దుర్బలమైనవిగా ప్రక్కనపెట్టదు. వాస్తవానికి కన్ఫెషన్ తెలియజేయుచున్న ఇతర మూలములన్నిటి యొక్క విలువను గుర్తిస్తుంది. దేవుడు తన చిత్తమును తన ప్రజలకు బయలుపరచుటకు సలహాలను, ప్రాచీన రచయితలను, ప్రజల సిద్ధాంతములను మరియు ఆత్మలను ఉపయోగించాడు. అయితే వీరి నిర్ధారణలు అన్నీ లేఖనమునకు అనుగుణముగా ఉండాలి. ఈ మానవ తీర్పులను మనము అస్తిత్వ ప్రత్యక్షత రకములు అని పిలువవచ్చు. వీటిలో ఏది కూడా చరిత్ర లేక సృష్టి యొక్క సాధారణ వ్యక్తీకరణ కాదు మరియు ఏది కూడా దేవుని నుండి కలిగిన సూటైన సంభాషణ కాదు. బదులుగా ప్రతిదానిలో మానవుల ద్వారా దేవుడి ఇచ్చిన ప్రత్యక్షత భాగమయ్యున్నది. అది ఒక ప్రజల గుంపు ద్వారా కలిగిన సామూహిక వేదాంత శాస్త్ర నిర్ధారణ కావచ్చు లేక వ్యక్తుల యొక్క నిర్ధారణలు లేక విశ్వాసులలో అంతరంగ పరిశుద్ధాత్మ నడిపింపు కూడా కావచ్చు. సాధారణ మరియు విశేష ప్రత్యక్షతలో మనము చూసిన విధముగానే అస్తిత్వ ప్రత్యక్షత యొక్క సంక్లిష్టతను ముందు చూద్దాము మరియు తరువాత క్రైస్తవ నీతిశాస్త్రము కొరకు దాని యొక్క ప్రాముఖ్యతను చూద్దాము. మొదటిగా అస్తిత్వ ప్రత్యక్షతను 2 భాగములుగా విభాగించవచ్చు. అస్తిత్వ ప్రత్యక్షతలోని బాహ్య విషయములు మరియు అస్తిత్వ ప్రత్యక్షతలోని అంతర్గత విషయములు. అస్తిత్వ ప్రత్యక్షత యొక్క బాహ్య విషయములలో ఇవి ఉంటాయి: మానవ ఉనికి, మానవ వివేచన, వ్యక్తిగత మరియు సామూహిక, మరియు మానవ ప్రవర్తన. మానవ ఉనికిని ఒక రకమైన ప్రత్యక్షతగా మనము పరిగణించవచ్చు, ఎందుకంటే మానవులు దేవుని స్వరూపమందు చేయబడ్డారు అనగా ఒక భావనలో మనలో ప్రతి ఒక్కరము దేవుని ప్రతిరూపము లేక ఛాయ అయున్నాము. మానవులు దేవుని మహిమను మరియు గౌరవమును ప్రతిబింబించు స్వరూపములై ఉన్నారు, మరియు మనము ఆయన గుణమును ప్రతిబింబిస్తాము. కాబట్టి ప్రజలను చూచుట ద్వారా మనము దేవునిని గూర్చి అనేక విషయములను నేర్చుకోవచ్చు. వ్యక్తిగత మరియు సామూహిక మానవ వివేచన అస్తిత్వ ప్రత్యక్షతలో ఒక రకమయున్నది అను మన రెండవ బిందువు మనము దేవుని స్వరూపమందు సృజింపబడితిమి అను వాస్తవముతో దగ్గరగా ముడిపడియున్నది. ఆదికాండము 1:26 మోషే మానవాళి సృజించబడిన చరిత్రను గూర్చి నమోదు చేసిన విధానమును వినండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. మనము దేవుని స్వరూపమందు చేయబడితిమి అను వాస్తవము నుండి మనము అనేక అనుమితులను వెలికి తీయగలిగినప్పటికీ మనము ఈ ఆలోచనను మొదటిసారిగా లేఖనములో చూసినప్పుడు దీనితో ముడిపడియున్న అర్థము ఏమిటంటే మానవులు లోకమును పాలించుటకు దేవుడు వారికి అధికారమును అనుగ్రహిస్తాడు. మానవులు అధికారమును ఉపయోగించున్నప్పుడు మనము దేవుని గుణమును బయలుపరుచుచున్నాము అనున్నది ఒక అంతర్భావమయ్యున్నది. ఆదికాండము 2:19 మరొక విధముగా ఈ క్రియాశీలకము పనిచేయుటను మనము చూస్తాము. అక్కడ ఈ మాటలను మనము చదువుతాము. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. దేవుడు మనకు ఇచ్చిన అధికారమును మానవుడు ఉపయోగించుటను లేఖనములో ఇక్కడ మనము మొదటిసారి చూస్తాము. ఈ ఉదాహరణను గూర్చి మనం ఇంకా ఏమీ చెప్పినను, ఆదాము జంతువులకు పేర్లను పెట్టినప్పుడు అతడు ఆలోచనను మరియు వివేచనను ఉపయోగించాడు అనున్నది వాస్తవమయ్యున్నది. కాబట్టి దేవుడు అనుగ్రహించిన అధికారమును ఉపయోగిస్తూ మానవులు ఆలోచన చేసినప్పుడు మరియు వివేచించినప్పుడు మనము దేవుని గుణమును ప్రతిబింబించుచున్నాము. మరియు సభలు, పురాతన రచయితలు, పురుషుల సిద్ధాంతములు మరియు రహస్య ఆత్మలను గూర్చి వెస్ట్మినిస్టర్ కన్ఫెషన్ ఆఫ్ ఫెయిత్ మాట్లాడునప్పుడు అది ఇలాంటి కార్యములను గూర్చియే మాట్లాడుతుంది. ఉదాహరణకు క్రైస్తవ్యమును స్వీకరించిన అన్యుల ఆచారములను గూర్చి వివేచించుటకు యెరూషలేములో సంఘనాయకులు సమావేశమయ్యారు అని అపోస్తులుల కార్యములు 15:10 మనము చదువుతాము. పేతురు మరియు పౌలు వంటి అపోస్తులుల పాలు పంపులు మరియు మద్దతును పొందిన సభ తమ నిర్ధారణలను ఆ కాలములో ఉనికిలో ఉండిన అనేక సంఘములకు లేఖలను రాసి పంపింది. వారి లేఖలలో ఈ క్రింది విషయములు ఉన్నాయని అపోస్తులుల కార్యములు 15:28-29 లోకా నివేదించాడు. విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతు పిసిగి చంపిన దానిని జారత్వమును విసర్జింపవలెను. ఈ అవశ్యమైన వాటికంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను. వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్త పడితిరా, అది మీకు మేలు, మీకు క్షేమము కలుగునుగాక. యెరూషలేము సభ తమను గూర్చి మరియు పరిశుద్ధాత్మను గూర్చి మాట్లాడుతున్నది అని తెలిపిన విషయమును గమనించండి. సంగము కొరకు సరి అయిన కార్యవాహిని నిర్ధారించుటకు దేవుడు వారు కలిసి చేసిన చర్చలను ఉపయోగించుకోగలడు అనున్నది వారి అవగాహన అయ్యుండినది. అనగా సంఘసభలు తప్పిదములు లేనివి అని దీని అర్థము కాదుగాని సత్యమును బయలుపరచుటకు దేవుడు సమూహముగా కూడిన తన ప్రజలను ఉపయోగించుకుంటాడు అనుటకు బైబిలు ఆధారములు ఉన్నవి అని చెప్పుటకు ఇది ఉపయోగకరముగా ఉంటుంది. సంఘము చిన్న సమూహములుగా కూడినప్పుడు కూడా ఇదే జరుగుతుంది. ఉదాహరణకు మత్తేసువార్త 18:16-20 యేసు మాటలను వినండి. అతడు వినని ఎడల ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరినిద్దరిని వెంటబెట్టుకుని అతని యొద్దకు పొమ్ము. ఏలైనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడియుందురో అక్కడ నేను వారి మధ్యనుందును. ఇద్దరు లేక ముగ్గురు క్రైస్తవ సాక్షులు సంఘ క్రమశిక్షణకు సంబంధించిన ఒక విషయమును సరిగా నిర్ధారించినప్పుడు యేసు సంఘమునకు ఇచ్చిన అధికారమును వారు ఉపయోగించుటను తాను సమర్థిస్తాడని యేసు బోధించాడు. కాబట్టి క్రైస్తవులు చిన్న గుంపులలో కూడుకొని వివేచనలను చేసినప్పుడు వారి వివేచనలు తప్పిదములు లేనివి కాదుగాని తన ప్రజలను సత్యములోనికి నడిపించుటకు దేవుడు వ్యక్తిగత మరియు సామూహిక వివేచనలను ఉపయోగించుకుంటాడు అని చెప్పుట మాత్రం సమంజసమే అవుతుంది. మానవ ఉనికి మరియు వివేచనతో పాటు మానవ ప్రవర్తనను కూడా దేవుడు అస్తిత్వ ప్రత్యక్షత యొక్క బాహ్య రకముగా ఉపయోగించుకుంటాడు. బైబిలు రచయితలు ఇతరుల ప్రవర్తనను అనుకరించమని తమ పాఠకులను ప్రోత్సహించినప్పుడు లేఖనములో మనము దీనిని తరచుగా చూస్తాము. ఉదాహరణకు 1 తెస్సలోనిక పత్రిక 1:6-7 మీరు మమ్మును ప్రభువును పోలి నడుచుకునిన వారైతిరి, కాబట్టి మాసిదోనియాలోను అకయాలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. తన మాదిరిని అనుకరించినందుకు మరియు ఇతరులు అనుకరించుటకు మాదిరి అయినందుకు పౌలు తెస్సలోనికలోని విశ్వాసులను కొనియాడాడు. పౌలు మరియు తెస్సలోనికా సంఘము దేవుని గుణమును ప్రతిబింబించినంతవరకు అది ప్రత్యక్షతలో ఒక రకము అవుతుంది. ఫలితముగా ఇది నైతిక ప్రవర్తనకు ఒక ప్రమాణముగా లేక ప్రామాణికతగా మారింది. అస్తిత్వ ప్రత్యక్షతలోని ఈ బాహ్య రకములతో పాటుగా అస్తిత్వ ప్రత్యక్షతలో అంతర్గత రకములు కూడా ఉన్నాయి. దేవునిని గుర్చిన సత్యమును బయలుపరచుటకు పరిశుద్ధాత్మ మానవులలో కార్యములను చేయుటకు అనేక విధానములను గుర్చి మనము ఆలోచించున్నప్పటికీ మనము రెంటి మీద మాత్రమే దృష్టి పెడదాము. మొదటిగా వేదాంతవేత్తలు సాంప్రదాయకముగా వెలిగింపు అని పిలిచిన దానిని మనము పరిశీలన చేద్దాము. రెండవదిగా మనస్సాక్షి వంటి వాటిలో బయలుపరచబడిన పరిశుద్ధాత్మ యొక్క అంతర్గత నడిపింపును మనము పరిశోధిద్దాము. మనము పరిశుద్ధాత్మ యొక్క వెలిగింపును గురించి మాట్లాడునప్పుడు దేవుడు విశ్వాసులకు మరియు అవిశ్వాసులకు కూడా అనుగ్రహించు అవగాహన అను దైవికమైన వరమును సూచించుచున్నాము. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి యొక్క మనస్సును వెలిగింపజేసినప్పుడు ఆ వ్యక్తి మునుపు కలిగి లేని ఒక సామర్థ్యము లేక జ్ఞానమును ఆయన అతనికి అనుగ్రహిస్తాడు. వెలిగింపునకు స్పష్టమైన ఉదాహరణలలో ఒక దానిని మనము మత్తయి సువార్త 16:15-17 చూస్తాము. అక్కడ మనము ఈ క్రింది కథనమును చదువుతాము. అందుకాయన మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగెను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పెను. అందుకు యేసు, సీమోను బార్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనేగాని నరులు నీకు బయలుపరచలేదు. యేసే క్రీస్తు అను విషయమును సీమోను పేతురు స్వయంగా కనుగొనలేదు లేక ఇతరుల నుండి నేర్చుకొనలేదు. బదులుగా దేవుడు ఆ జ్ఞానమును పేతురుకు సూటిగా బయలుపరచాడు. అవును, పేతురు కూడా స్వయంగా యేసును కలుసుకున్నాడు మరియు యేసును గురించి అతడు కలిగియుండిన వ్యక్తిగత జ్ఞానము యేసే క్రీస్తు అయ్యున్నాడు అని తాను పొందుకునిన అవగాహన ప్రక్రియలో భాగమయ్యున్నది. అయితే ఇట్టి అవగాహనను పొందని అనేక మంది ఇతరులు కూడా యేసును కలుసుకున్నారు. అయితే పేతురులో ఇట్టి అవగాహనను కలిగించుటకు పరిశుద్ధాత్ముడు అతని యందు కార్యము చేశాడు. 1 కొరింథీ పత్రిక 2:5 విశ్వాసులు వెలిగింపబడుటను గూర్చి పౌలు సూటిగా మాట్లాడాడు. అక్కడ 11:12 మనము ఇలా చదువుతాము. ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుష్యులలో మరి ఎవనికి తెలియును, అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికిని తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకునుటకై మనము లౌకికాత్మను గాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. విశ్వాసులు మరియు అవిశ్వాసులు అవే వాస్తవములను ఎదుర్కొనున్నప్పటికీ వారు వాటిని ఒకే విధముగా అర్థము చేసుకోలేరు అనున్నది పౌలు యొక్క బిందువు అయ్యున్నది. ప్రజలందరూ పరిమితులు గల సృజించబడిన జీవులు కాబట్టి ప్రత్యక్షతను అర్థము చేసుకున్నటలో అందరూ ఆటంకములను ఎదుర్కొంటారు. అయితే సువార్తను గూర్చి మరియు దేవుని సత్యమును గూర్చి ఒక అసాధారణమైన అవగాహనను కలిగించుటకు పరిశుద్ధాత్మ విశ్వాసులలో కార్యములు చేస్తాడు. కనీసం పరిశుద్ధాత్మ నుండి సూటిగా కలుగు యేసు రక్షకుడు అయ్యున్నాడు అనే విశ్వాసము మరియు నమ్మకమును విశ్వాసులందరూ కలిగి ఉన్నారు. ఫిలిప్పీ పత్రిక 1:6 పౌలు వ్రాసినట్లు, క్రీస్తునందు విశ్వాసముంచుట కొరకు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. ఇక్కడ అనుగ్రహింపబడెను అని అనువదించబడిన గ్రీకు పదమునకు అర్థము ఉచితముగా ఇచ్చుట అయ్యున్నది. విశ్వసించుటకు అవకాశము ఫిలిప్పీయులకు ఇవ్వబడినది అని పౌలు యొక్క ఉద్దేశ్యము కాదుగాని, యేసునందు వారు కలిగి ఉన్న విశ్వాసము దేవుడు వారికి అనుగ్రహించిన ఉచిత బహుమానమయ్యున్నది అనున్నది అతని ఉద్దేశ్యమై ఉన్నది. ఆసక్తికరముగా దేవుడు అవిశ్వాసులను కూడా వెలిగింపజేస్తాడు అని బైబిల్ మనకు బోధిస్తుంది. సాధారణ ప్రత్యక్షత ద్వారా దేవుడు అవిశ్వాసులందరికీ సత్యమును తెలియజేస్తాడు అని ఇంతకుముందే మనము చూశాము. కాని పౌలు ఆలోచన ప్రకారం వెలిగింపజేయుట ద్వారా దేవుడు సత్యమును అవిశ్వాసులకు కూడా తెలియజేస్తాడు. రోమాపత్రిక 2:14-15 వచనాలలో పౌలు మాటలను వినండి. ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసినేడల వారి తలంపులు ఒకదానిమీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పులేదని చెప్పుచుండగను ధర్మశాస్త్ర సారము తమ హృదయములయందు వ్రాయబడినట్టు చూపుచున్నారు. మరొక మాటలో, ప్రతి మానవునిలో అవిశ్వాసులలో కూడా దేవుడు ధర్మశాస్త్రమును గూర్చిన మౌలిక జ్ఞానమును ఉంచుతాడు. సాధారణ ప్రత్యక్షతను మనం ఎదుర్కొనినా ఎదుర్కొనకపోయినా కొన్ని విషయములు తప్పులు మరియు ఒప్పులు అని మనకు స్వభావసిద్ధముగా తెలుసు, మరియు మన మనస్సాక్షులు ఈ వాస్తవమునకు సాక్ష్యమిస్తాయి. ఇంతేగాక పరిశుద్ధాత్మ అనేకసార్లు అంతర్గత నడిపింపును కూడా అనుగ్రహిస్తాడు. అభిజ్ఞా సంబంధమైన వెలిగింపుకు భిన్నముగా అంతర్గత నడిపింపు మరింత భావనాత్మకమైనది మరియు సహజ జ్ఞాన సంబంధమైనది. దేవుని గుణమును గూర్చిన సత్యమును బయలుపరచుటకు పరిశుద్ధాత్మ వ్యక్తులలో పనిచేయు అత్యంత సాధారణమైన మార్గములలో ఇది ఒకటై ఉన్నది. మన వ్యక్తిగత మనస్సాక్షులలో మరియు ఒక పనిని చేయుటకు దేవుడు మనకు చాలాసార్లు అనుగ్రహించు వర్ణనాతీతమైన భావనలలో కూడా ఈ అంతర్గత నడిపింపు కనిపిస్తుంది. ఫిలిప్పి పత్రిక 2:13 వచనములో ఇలా వ్రాస్తూ పౌలు ఈ అంతర్గత నడిపింపును గూర్చి మాట్లాడాడు. మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగజేసుకునుటకును తన దయాసంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే. ఇక్కడ పౌలు మనకు తెలిసిన దానిని గూర్చి లేక నమ్మిన దానిని గూర్చి మాట్లాడుటలేదుగాని మన క్రియలను పురికొల్పు విషయములో మనము ఆశించు లేక కోరు విషయములను గూర్చి మాట్లాడుతున్నాడు అని గమనించండి. ఇది కూడా ఒక ప్రత్యక్షత రకమయ్యున్నది, ఎందుకంటే ఇది దేవుని గుణమును గూర్చిన ఆలోచనలను మరియు సహజ జ్ఞానములను మనకు తెలియజేస్తుంది. అన్ని రకముల అస్తిత్వ ప్రత్యక్షతల వలనే ఇది దేవుని గుణమును బయలుపరుస్తుంది. కాబట్టి ఇది మనమంతా పాటించవలసిన మరియు మనమంతా అనుగుణ్యము కలిగి ఉండవలసిన అందరికీ వర్తింపజేయు ప్రామాణికత అయ్యున్నది. మనము దేవుని ప్రత్యక్షత యొక్క 3 విభాగములను చూసియున్నాము, మరియు దేవుని ప్రత్యక్షత అంతా దేవుని గుణమును బయలుపరచు ప్రమాణములను మనకు ఏ విధముగా అనుగ్రహిస్తాయో కూడా మనము చూశాము. అయితే ప్రస్తుతానికి బయలుపరచబడిన ప్రమాణములలోని ఈ 3 విభాగముల యొక్క ఐక్యతను మనము విశదీకరిద్దాము. సాధారణ, విశేష మరియు అస్తిత్వ ప్రత్యక్షత అన్నీ కూడా దగ్గర సంబంధము కలిగినవై ఉన్నాయి. ఇవన్నీ ఒకే దేవుని బయలుపరుస్తాయి. కాబట్టి అన్నీ ఒకే ప్రామాణికతను బయలుపరుస్తాయి మరియు అన్నీ అందరికీ వర్తింపజేయబడినవిగాను అధికారికముగాను ఉన్నాయి. అయితే మనము బైబిల్ నిర్ణయములను తీసుకున్నటకు ప్రయత్నించుచుండగా మనందరికీ దీని అర్థము ఏమయ్యున్నది? మీకు జ్ఞాపకమున్నట్లయితే బైబిల్ నిర్ణయములను తీసుకున్నటకు మనము అనుసరించు మాదిరి ఏమనగా, నైతిక తీర్పులలో ఒక వ్యక్తి ఒక పరిస్థితికి దేవుని వాక్యమును అనువర్తించుట భాగమయ్యున్నది. ఈ మాదిరి వెలుగులో దేవుని సాధారణ, విశేష మరియు అస్తిత్వ ప్రత్యక్షతల యొక్క ఐక్యత మన నైతిక వివేచనలన్నిటినీ మనకు అందుబాటులో ఉన్న ప్రత్యక్షత అంతటి యొక్క వెలుగులో మనము చేయాలని సూచిస్తుంది. అవును, క్రైస్తవ నీతిశాస్త్రమును గురించి మనకు బోధించుటకు లేఖనము సంపూర్ణముగా సరిపోతుంది. సాధారణ మరియు అస్తిత్వ ప్రత్యక్షత దేవుని గుణమును గూర్చి లేఖనములో లేని కృత సమాచారమును మనకు అందించదు. అయితే లేఖనమును మనము దేవుని ప్రత్యక్షతలోని మిగిలిన భాగములతో పోల్చినప్పుడు లేఖనము బోధించు విషయములను మనము మరింత స్పష్టముగా అర్థము చేసుకోగలుగుతాము. వాస్తవానికి పుస్తకములు మరియు భాష యొక్క సాధారణ ప్రత్యక్షత లేకుండా మనము లేఖనము యొక్క విశేష ప్రత్యక్షతను పొందుకోలేము. అవును, పరిశుద్ధాత్మ యొక్క వెలిగింపు, అస్తిత్వ ప్రత్యక్షత, లేఖన సందేశమును అర్థము చేసుకున్నటకు చాలా కీలకమై ఉన్నవి. కాబట్టి దేవుని ప్రత్యక్షతలోని రకములన్నిటినీ ఉపయోగించుట మన జీవితమునకు లేఖనమును అనువర్తించుకొనుచుండగా మనకు గొప్ప మెలకువను అనుగ్రహిస్తాయి. ఈ పాఠములో క్రైస్తవ నీతిశాస్త్రములోని నిర్ణాయక దృష్టికోణములో ఉన్న రెండు విషయములను మనము విశదీకరించాము. సమస్త నైతిక ప్రవర్తనకు స్వయంగా దేవుడే ఉన్నతమైన ప్రామాణికత అయ్యున్నాడని మరియు ఆయన గుణము ఆయనను అనుకరించుటకు మానవులందరినీ బద్దులనుగా చేస్తుంది అని మనము చూశాము. అలాగే దేవుని వాక్యము లేక ప్రత్యక్షత లేకుండా దేవుని తెలుసుకునుట సాధ్యము కాదు. కాబట్టి మనము ఆయన ప్రత్యక్షతను అన్ని రూపములలో మన బయలుపరచబడిన లేక అభ్యాసిక ప్రామాణికతగా స్వీకరించాలని కూడా చూశాము. క్రైస్తవ నీతిశాస్త్రమును గూర్చిన మన ఆలోచనలను మనము అభివృద్ధి చేసుకొనిచుండగా ప్రకృతి మరియు చరిత్ర, లేఖనము మరియు మానవులలో బయలుపరచబడిన విధముగా మనము ఎల్లప్పుడూ దేవుని గుణము ద్వారా నడిపించబడాలి. ఈ ఆలోచనలను మనము మన అనుదిన జీవితములకు అనువర్తించుకొనిచుండగా దేవుని సంతోషపరచు మరియు ఆయన ప్రజలకు ఆశీర్వాదములను చేకూర్చు నైతిక నిర్ణయాలను తీసుకునుటకు సంపూర్ణముగా సిద్ధపడిన వారమై ఉంటాము.